యుక్తేశ్వరుడు వచ్చేదాకా శ్యామాచరణులు ఈ ప్రపంచానికి అందించిన క్రియాయోగ మరుగున పడిపోయింది. అసలు ఒక యోగం ఉన్నదని కూడా ఈ జాతి మర్చిపోయింది. యోగం అంటే ఏదో భగవంతుడితో ఆయన గురించి కాసేపు మాట్లాడేవాడు, వినేవాడు, అందరం కలవటం. సత్సంగం అంటే ఇప్పటికి కూడా ఉపన్యాసం అనే కదా మన అర్థం. సత్సంగం అంటే ఉపన్యాసం కాదు. ఉపన్యాసం అంటే కాలక్షేపానికి చేసేది, ఉబుసుపోక కోసం చేసేది. సత్సంగం అంటే సత్తును గురించిన విచారణ, ఆత్మవిచారణే సత్సంగం. సత్సాంగత్యం అంటే అటువంటిది కోరుతున్న వారితో కూడి ఉండేది సత్సాంగత్యం. మళ్ళీ సద్గోష్ఠి అన్నా అంతే, ఆ గోష్ఠి సత్పదార్థాన్ని గురించి, సద్విద్యను గురించి, సదాత్మ చిదాత్మలను గురించి నిరంతరము మాట్లాడుకునేటువంటిదే సద్గోష్ఠి అంటుంది. స్వాధ్యాయం అన్నా కూడా అంతే, పుస్తకాలు చదవటం స్వాధ్యాయం కాదు, మనల్ని మనం చదువుకోవటం స్వాధ్యాయం. ప్రపంచం మొత్తాన్ని చదువుతాం మనం, మనల్ని చదువుకోవటం మర్చిపోతాం. చివరికి ప్రపంచంలో ఎవరి గురించి అన్నా చెప్పండి అంటే గంటలు గంటలు చెప్తాం. కాస్త మీ గురించి చెప్పండి అనగానే ఆలోచిస్తాం, ఏముంది చెప్పటానికి, చాలా ఉంది కానీ మనకు తెలియదు. దాన్ని ప్రబుద్ధమానం చేయటానికి సత్యసాయి భగవానుడు కలియుగంలో అవతరించినటువంటి మహాపరిపూర్ణ అవతారం. స్వామి ప్రస్తావన పదే పదే యోగ ప్రవాహంలో రావటానికి కారణం ఒకటి ఉంది. స్వామి ధ్యాన జ్ఞాన యోగాల గురించి ఎక్కువగా చెప్పలేదని, సేవ చేసుకుంటే చాలని భ్రమసి ఉన్నటువంటి వారికి ఇది ఒక కనువిప్పు కావాలి. ఎవరికి యోగం బోధించాలో వారికి యోగం బోధించారు, ఎవరికి జ్ఞానం బోధించాలో ఆ జ్ఞానం బోధించారు, ఎవరు దానం చేస్తే వాడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తారో వాడికి చారిటీ నేర్పారు. లోక విద్యతో పాటు పారలౌకికమైన ఆధ్యాత్మిక విద్యానుగ్రహాన్ని సంపూర్ణము పరిపూర్ణము చేశారు స్వామి. ఇది మనం గనక ఓ కంట కనిపెట్టకపోయినట్లయితే నష్టపోతాం. స్వామి అంటే కేవలం మహిమాస్వరూపుడని, ఆత్మవిచార మార్గం వైపు మనందరినీ సిద్ధం చేయలేదని, స్వామి ఎక్కువగా సేవాయోగాన్ని గురించి మాట్లాడారని మనం ఆగిపోతాం. సేవాయోగంలో అన్ని యోగాలు కలిసి ఉన్నాయి గనక సేవాయోగాన్ని ప్రతిపాదన చేశారు. సేవాయోగాన్ని చాకిరీగా కాక ప్రేమతో చేసినట్లయితే అది ఒక తపస్సు, దాని ఫలితం పూర్ణం కాబట్టి సేవాయోగంలో ప్రేమయోగాన్ని కూడా రంగరించారు. ఆ ప్రేమ అమలిన ప్రేమ, దివ్య ప్రేమ కాబట్టి సమస్త మానవాళి కూడా పరస్పరం సహకరించుకుంటూ సహనాభవతు సహనోభునక్తు సహవీర్యం కరవావహయ్యన్ రోజు చదువుతాం. చదువుతాం కానీ అట్లా ఉండం అంతే, దురదృష్టం. దాని అర్థం తెలుసుకుంటే అనుకున్నప్పుడల్లా ఒళ్ళు గగురు పొడుస్తుంది. అయ్యో ఉండటం లేదేమో మనం, ఇట్లా ఉంటే బాగుండు కదా అని అనిపిస్తుంది. కలిసి ఉండాలి, కలిమి పెంచాలి, కలిమిని పంచుకోవాలి. ఇది వేద ప్రామాణికమైనటువంటి మంగళాశాసనం. అది కేవలం ఒక స్వస్తి వాక్యంగా గనక మనం ఆలోచించినట్లయితే మళ్ళీ మన అధ్యాత్మ సాధన కుంటుబడుతుంది గనక మధ్య మధ్యలో శ్యామాచరణుల వంటి వారు వస్తూ ఉంటారు. యుక్తేశ్వరులు శ్యామాచరణుల దగ్గర ఉన్నప్పుడు కొంతకాలం వారు వారిని అనేక ప్రశ్నలు వేశారు, సమాధానాలు పొందారు. కానీ బాబాజీ శ్యామాచరణులకు చెప్పారు, క్రియాయోగం మరుగునబడిపోయింది, మళ్ళీ ప్రపంచానికి దాన్ని ఉపదేశనం చేయి, దాన్ని నీ కర్తవ్యంగా భావన చేయి. నీవు దేని ద్వారా ఇంతటి ఆనందాన్ని సిద్ధిని పొందావో దానిని అరచేతి ఉసిరిక చేయి, కరతలామలకం చేయి. చదువుకున్నవాడు, చదువు లేనివాడు, ప్రతివాడు సాగించవలసినటువంటి ఈ క్రియాయోగాన్ని ప్రపంచానికి నలుదెసలా చాటమని సందేశమిచ్చారు. క్రియా అంటే పని అనర్థం. ఏ పని? ఏమి చేసినా యోగించి చెయ్యాలి, అది క్రియాయోగ. మన లోపల అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత అని మనం రోజు చదువుతాం, బ్రహ్మార్పణం ప్రతిపూట చెప్తాం. కానీ లోపల వైశ్వానరుడున్నాడని, వాడు జాగ్రత్త అవస్థలో విశ్వసుడుగా, నిద్రావస్థలో తేజస్సుడుగా, సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞుడుగా, మూడు రకాలుగా ఉన్నాడు అని మాట్లాడుతున్నాం కానీ మనకు అనుభవాలు లేకుండా పోతున్నాయి. మనము అనగానే ఈ రాలిపోయే జారిపోయే దేహాన్ని చూపించి ఇది నేను అని చెప్తున్నాం. ఇది నీవు కాదు, ఇది మాత్రమే కాదు, నీవు ఈ ప్రపంచంలో ప్రకాశమానంగా మరొక వస్తువు వలె వెలిగిపోతున్నావు అంతే. ఈ వస్తువు వెలగటానికి, అందరూ కనుగొనటానికి మూలమైనటువంటి ఒక కాంతి ఉన్నది. ఆ కాంతి సర్వే సర్వత్రా జగత్తుని ఆవరించి ఆవహించి ఆవేశించి ఉన్నది. అది నీయందు ఉన్నది. ఆ నీయందు ఉన్నది అని తెలియాలి అంటే నీవు నిద్రావస్థలోకి వెళ్ళాలి. నిద్ర అంటే అజాడ్య నిద్ర అన్నారు యోగతారావడిలో శంకర భగవత్పాదులు. అజాడ్య నిద్ర, ఆ జాడ్యమెరుగని రోగమెరుగనటువంటి ఒక నిద్ర యోగ నిద్ర అన్నమాట. ఆ యోగ నిద్ర సమాధికి సమానమైనటువంటి నిద్ర. యోగ నిద్రాముద్రాంకితమైనటువంటి జీవుడు, సాధకుడైనటువంటి వాడు ఆ సమయంలో తనను విశ్వసుడుగా భావించడు. ప్రపంచంలో తనకున్న భార్య కానీ, తనకున్న ఆస్తులు కానీ, ప్రాపంచిక సంబంధాలు కానీ, రెపరెపలాడుతున్న కీర్తి పతాకలు కానీ, తన ఉనికి కానీ, వ్యక్తిత్వము కానీ, అస్తిత్వము కానీ అన్నీ మరుగునబడిపోతాయి. మరుగునబడి దేనిని దర్శనం చేస్తుంటాడు అంటే తైజసుడుగా తనని తాను దర్శనం చేసుకుంటాడు. స్వప్నానుభవాలలో మనకి దేవీదేవతా దర్శనాలు పెద్ద ప్రధానం కాదు, అది కూడా నిజానికి ప్రాథమిక దశే. ఒక స్వప్నానుభవంలో కలగంటున్నటువంటి వేళ తేజోరూపమైనటువంటి, తేజోమయమైనటువంటి ఒక అనుభవం గనక కలిగినట్లయితే, అది అనుభూతి మిగల్చగలిగినట్లయితే అది ఆత్మానుభవంగా, ఆత్మానుభూతిగా మనం పరిగణించాలి. అలాగే ఇటు కల అటు మెలకువా కానీ సుషుప్తి సమయంలో మన ఎందున్నటువంటి మహాకారణ శరీరం మన లోకలోకాంతర ప్రాణాలలో మన మూలల్లో లోపలికి వెళ్ళి మూలాన్వేషణ జరిపి దానితో అనుసంధానమైనప్పుడు మనమే ప్రాజ్ఞుడుగా కనిపిస్తున్నాం. మనకు మూడు పేర్లు. ఇప్పుడున్న పేర ఎవరో పెట్టిన పేరు, అది మనం తెచ్చుకున్నది కాదు, మనతో ఉండేది కాదు, మనం పోగానే అది పోతుంది, ఏం ఉండేదేం కాదు. ఎక్కడో పుట్టాం, ఎవడో బారసాలు చేశాడో పేరు పెట్టి ఇది నీది అన్నాడు. ఓహో అదే మనం అనుకుంటున్నాం. చరిత్రలో నా పేరు సువర్ణాక్షర లిఖితం కావాలని అహంకరిస్తున్నాం. చరిత్రలో నీవు ఉండగలిగిన రీతిలో గనక ఉన్నట్లయితే రాసేవాళ్ళు కోకొల్లలు ఉంటారు. నువ్వు ఉండకపోతే శరీరంతో పాటు అది కొట్టుకుపోతుంది. కానీ జాగ్రత్త అవస్థలో విశ్వసుడుగా, లేదు విశ్వుడుగా, నిద్రావస్థలో తైజసుడుగా, సుషుప్తిలో ప్రాజ్ఞుడుగా, ఈ మూడు నీ అసలు పేర్లు అని. అందుకే స్వామి అన్నారు, పుట్టుమచ్చలు కొన్నైతే పెట్టుమచ్చలు కొన్ని బంగారు. మనం పెట్టుకున్నదంతా తుడుచుకోగానే పోతుంది. మనం తెచ్చుకున్నవే మనతో ఉంటాయి. మనం ఏం తెచ్చుకున్నామో అది అనుభవించడానికి తెచ్చుకున్నాం, ఆనందించడానికి తెచ్చుకున్నాం. జీవితం అనేటువంటి పరమాద్భుత వేదిక మీద నీ పాత్రను నీవు సక్రమంగా పోషించు. మళ్ళీ పునః జన్మ లేనటువంటి జన్మరాహిత్య స్థితిని అందుకునే దిశగా నీ ప్రస్థానాన్ని కొనసాగించు. అందుకని నీవు యోగివిక. ఈ క్రియ అంటే పని అని అనుకున్నాం కదా. ఈ క్రియాయోగం మామూలుగా ఇవాళ ఎవరినన్నా అడగండి, ఓ 10,000 కడితే దాని గురించి చెప్తాడు. 10 పైసలు కూడా కట్టక్కర్లే, అంత తేలిక క్రియాయోగ. కాస్త ప్రాక్టీస్ చేయాలి అంతే. ఎలా చేయాలి, ఏం చేస్తే అది ప్రాక్టీస్ అవుతుంది? దీన్ని శ్యామాచరణ లాహిరి, నిజానికి భగవాన్ సత్యసాయి, యుక్తేశ్వరుడు, మొన్న మొన్నటి వరకు పరమహంస యోగానంద, ఈ ముగ్గురు, ఈ ముగ్గురు నలుగురు దీనిని సంక్షిప్తం చేశారు. ముందు కావలసినటువంటిది, మొట్టమొదట కావలసినటువంటిది శారీరకమైనటువంటి శ్రమ. భగవంతుడు కరచరణాది అవయవాలు మనకిచ్చాడు, అన్నీ ఆధీనంలో ఉన్నాయి, తేజోమయంగా ఉన్నాయి, శక్తివంతంగా ఉన్నాయి. వీటిని గనక మనం వాడుకోకుండా వదిలిపెట్టినట్లయితే నీవు యోగివి కాలేవు. అర్జునుడు యుద్ధం చెయ్యాలి, కృష్ణుడు చేయించాలి. మనబోటి వారందరం యజ్ఞంలో పాల్గొనాలి. యజ్ఞ నిర్వహణ ఒక గ్రూప్ చేయాలి. యజ్ఞం చేయించడానికి పరమాత్మ సాయి కావాలి. చూశారా, స్వామి లేకుండా వేద పండితులు లేరు, స్వామి వేద పండితులు లేకుండా యజ్ఞం లేదు, యజ్ఞం లేకుండా మనం లేం. నిజానికి మనం లేకుండా కూడా యజ్ఞం పోసిపోతుంది గనక ఇది ఒక సమగ్రమైనటువంటి ఒక సత్రయాగంగా జీవితాన్ని భావన చేయమంటున్నారు. అందుకనే శారీరకమైన ఒక శ్రమ చేయాలి. శ్రమ అనగానే బాగా కష్టపడటం అంటాం. బాగా కష్టపడటం కాదు, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః. ఎవడయా మహాత్ముడు అంటే, ఏది ఆలోచిస్తున్నాడో అది మాటగా చెప్తున్నవాడు, దేనిని చెప్తున్నాడో అదే చేస్తున్నవాడు, వాడు మహాత్ముడు. హీఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్. అనుకుంటున్నది ఒకటి, చెప్తున్నది ఒకటి, చేస్తున్నది మరొకటి. వాడు అధ్యాత్మలో అంగుళం కూడా ముందుకు వెళ్ళలేడు. ఆత్మ మహాత్మల సంగతి తర్వాత తాను ఉన్న స్థితి నుంచి ముందుకి ఒక అంగుళం కూడా జరగలేడు గనక ఆలోచించి చెప్పాలి. చెప్పాము అంటే చెయ్యాలి, చెయ్యగలిగిందే చెప్పాలి, చెప్పామంటే చేసి తీరాలి. అందుకే స్వామి చెప్పుట సులభము చేయుట కష్టము. క్రియాయోగాన్ని గురించి ఒక గంట సేపు ఈక్వేషన్స్తో సహా అదో ప్రత్యేకమైన క్లాస్ డెమో లెక్చర్, అది వేరే. కానీ క్రియా అంటే శారీరకమైన ఒక శ్రమ ఉండాలి శరీరానికి, దానికి క్రమశిక్షణ ఉండాలి, నియమం ఉండాలి. న శ్రేయో నియమం వినా, నియమం లేదనుకోండి శ్రేయస్సు ఎక్కడిది, అంతా ప్రేయస్సే. డిసిప్లిన్ ఉండాలి ప్రతిదానికి, సమయపాలన ఉండాలి, అది ఒక డిసిప్లిన్. యుక్తాహార విహారస్య, అదొక డిసిప్లిన్. యుక్తమైనదే తినాలి, కావలసినంతే తినాలి, ఇంకొకరిని సంతోషపెట్టడానికి తినకూడదు. మన శక్తి మనకు ఎంతవరకు ఉందో అంతవరకు చక్కగా తినాలి, దాన్ని వదిలిపెట్టాలి. వెళ్ళవలసిన చోటికి మాత్రమే వెళ్ళాలి, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు. ఇవన్నీ కూడా అధ్యాత్మ సాధనలో శరీరానికి సంబంధించినవి. స్వామి అన్నారే, కాళ్ళిచ్చినది ఎందుకు సందులు గొందులు తిరుగుటక, అందుకు కాదు, సత్సంగానికి వెళ్ళాలి. చెవులిచ్చినది ఎందుకు సత్సంగంలో మాటలు వినటానికి ఇచ్చాడు పరమేశ్వరుడు. కళ్ళెందుకు ఇచ్చాడు, సర్వాంగీణమైన ఈ ప్రకృతిలో విరాట్ పురుషుణ్ణి దర్శనం చేయటం కోసం ఇచ్చాడు. ప్రాపంచికమైన వ్యర్థమైనటువంటి లాలస కలిగించే వస్తువుల పట్ల మన మనస్సుని ఒక వైముఖ్యానికి నేర్పాలి. దానికి దాంట్లో ఏం లేదు అని మనం చెప్తూ ఉండాలి మనస్సుకి. లేదు అనుకొని అది కూడా మన దగ్గర ఉంటుంది. దీనిలో ఏముందో అని మనమే సంకల్పిస్తే ఏముందో చూద్దామని మనతో అది కూడా వస్తుంది, వచ్చి ఇరుక్కుపోతుంది. బంధనలో నుంచి అనేకమైనటువంటి బాంధవ్యాలు ఏర్పడతాయి, బాంధవ్యాలలో నుంచి మళ్ళీ బంధనలు ఏర్పడతాయి, బంధనంలో నుంచి మోహం ఏర్పడుతుంది, మోహంలో నుంచి వ్యామోహం ఏర్పడుతుంది, వ్యామోహంలో నుంచి వ్యసనం ఏర్పడుతుంది. ఈ వ్యసనం భగవంతుని యందు వ్యసనం గనక ఉన్నట్లయితే దాని పేరు భగవద్రతి అన్నారు. ఈ మాట వాడింది భగవాన్ సత్యసాయిబాబా వారు, ఇంకెవరు కాదు. భగవద్రతి, భగవంతుని యందు రతి ఉండాలి, భగవంతుని గురించే ఆలోచించాలి, భగవన్నామమే చేస్తూ ఉండాలి, అన్నింటికీ ఆయనే కారణం అన్నటువంటి ఒక శరణాగతి ఉండాలి, సమర్పణ ఉండాలి, వినయం ఉండాలి. ఉన్నప్పుడు మనం చేసేటువంటి అన్ని కార్యకలాపాలు కూడా క్రియాయోగంగా రూపాంతరీకరణ చెందుతాయి. ఇక రెండవది, మనోనైర్మల్యం కావాలి, మనస్సును నియంత్రించాలి. మనస్సుకి ప్రపంచంలో ఉన్న అన్నీ కావాలనిపిస్తుంది, దాని లక్షణం అది. ఇది వద్దు అనేవాడు లేడు, నాకు చాలు అనేవాడు లేడు. కోటానుకోట్ల సంపాదన చేసిన వాడు బాగున్నారా అని మనం అడిగితే ఏం బాగు, క్రితం సంవత్సరం కంటే ఒక 100 కోట్లు తగ్గినాయి అంటాడు. మామూలు వాడిని అడగండి, ఏమో ఎప్పటికైనా 100 కోట్లు సంపాదించగలడా అంటాడు, ఇద్దరిది నిరాశే. కనుక ప్రపంచంలో తృప్తిని మించినటువంటి ఐశ్వర్యం లేదు. తృప్తి ఎవరికి ఉన్నదో వాడు కోటీశ్వరుడు అవుతున్నాడు. కోటి ఈశ్వరులను తన ఎందు నిలబెట్టుకున్నవాడు కోటీశ్వరుడు అన్నారు స్వామి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మన మనస్సుని గ్రహించుకోగలిగితే. అనేకమైన ఆకర్షణావలయాలు ఏర్పడుతూనే ఉంటాయి, అది ప్రపంచ లక్షణం. జగత్తు మన మీద విసిరేటువంటి ఒక పరమాద్భుతమైన రంగుల వల అది. తప్పించుకోలేనిదేం కాదు, తప్పించుకోవాలన్న స్థిమితమైన నిర్ణయం మనం చేసుకోవాలి. మనకేం కావాలి, ఎంత కావాలి, ఎప్పటికీ ఏం కావాలి, ఏ వయస్సున ఏం కావాలి. బాల్యం నుంచి అధ్యాత్మ కావాలి. మరణం ఆసన్నమయ్యే వేళ పరమాత్మని గురించి అనుకున్నా కించిత్ ఫలం ఉంటుందే కానీ తృప్తి మాత్రం ఉండదు. అమ్మయ్యా బయటపడ్డామన్నట్లుంటుంది. చిన్నప్పుడే గనక అధ్యాత్మలోకి రాగలిగినట్లయితే పరమేశ్వరుడి యొక్క భావాలన్నీ కూడా మన యందు జీర్ణమై మన ఆలోచనలన్నీ కూడా పవిత్రీకరణం చెంది సమస్త ప్రకృతి కూడా శివాయతనంగా కనిపిస్తుంది. ఈ మనోనియంత్రణ ధ్యానం ద్వారా సాధించుకోవాలి. జ్ఞానం పుస్తకం చదివితే రాదు, జ్ఞానం ధ్యానంలో నుంచి వస్తుంది. ఎందుకని అంటే మనస్సు ఎప్పుడైతే నియంత్రించబడిందో ఆలోచనలు బలహీన పడతాయి. తక్కువ ఆలోచనలు ఉన్నప్పుడు మనస్సు తేలికవుతుంది, ఆలోచనలు పెరుగుతున్నప్పుడు మనస్సు బరువెక్కుతుంది. ఈ మనస్సుని తేలికపరచుకునేటువంటి దివ్య విధానమే ధ్యానం, అదే ధ్యానం. బ్రహ్మైవాస్మీతి సద్వృత్యా నిరాలంబయతా స్థితి ధ్యాన శబ్దేన విఖ్యాత పరమానందదాయిని, శంకర భగవత్పాదులు. నేను బ్రహ్మమును అని అనుకోవాలన్నారు. ఆ అనుకోవాలి అంటే మనోనియంత్రణ కావాలి, మనోనైశ్చల్యం కావాలి, నిశ్చలత్వం కావాలి, మనస్సుకి ఒక నిగ్రహం కావాలి. దేనియందు తాదాత్మ్యం చెందనటువంటి, ఉద్వేగం చెందనటువంటి, ఒక సరళమైన సున్నితమైనటువంటి మార్ధవమైన లలితాత్మకమైనటువంటి భావనాస్థితి ఎవరి యందు ఉంటుందో అటువంటి వాడు నిశ్చుడై, నిత్యతృప్తుడై, శాశ్వతుడై, నిర్మలుడై, అచలుడై, అద్వయమై, అద్వైతమై, పూర్ణమై, ధవళమై, తరళమై, సరళమై, గంభీరమై, పారమార్థికమైన సత్యాన్ని ఎరిగిన యథార్థమై ఉంటాడు గనక అటువంటి వాడు యోగి అవుతాడు అంటున్నారు శమాచరణ లాహిరి మహారాజ్. మనస్సును నియంత్రించు అయ్యా, సంసారంలో ఉన్నాను, మనసంతా దాని ఎందే ఉన్నది. స్వామి చెప్పారు, కెమెరా నీ వైపు తిప్పుకుంటే నీ ఫోటో నీ చేతికి వస్తుంది, ప్రపంచం వైపు తిప్పి తీస్తే ప్రపంచం ఫోటో వస్తుంది. తిప్పటంలోనే ఉన్నది మర్మం అంతా అన్నారు. మనకు అర్థం కావాలిగా. ప్రాచీన ఋషుల కెమెరాలు లేవు కాబట్టి వాళ్ళు అలా చెప్పలేదు, ఇప్పుడు ఉన్నాయి కాబట్టి స్వామి కెమెరా ఎగ్జాంపుల్ చెప్పారు. మన బొమ్మ మనం చూడాలి అంటే అర్థం కావాలి, పదే పదే చూడాలి అంటే మన ఫోటో మనం ఎవడన్నా తీసన్నా ఇవ్వాలి, మనం అన్నా తీసుకోవాలి. మనం తీసుకోవాలి అంటే కెమెరా మన వైపు మనం తిప్పుకోవాలి, అప్పుడు మన బొమ్మే పడుతుంది, ఇంకోటిది పడదు. మన వైపు మనం తిప్పుకోవటమే అంతర్ముఖత్వం. మనస్సు యొక్క లక్షణం అంతా కూడా బయటకు పరిగెత్తటం, బయట వస్తువుల్ని పట్టుకోవటం, బయట ఉన్నటువంటి విషయాల పట్ల చాలా ఆసక్తి పెంచుకోవటం. వాడిట్లా, వీడిట్లా, వాడు చెడిపోయినాడు, వీడు చెడిపోయినాడు, వాడు బాగుపడ్డాడు, వీడు బాగుపడలేదు, ఇన్నాళ్ళు ఉండి వాడేం సాధించాడు. సాధనలో ఉండవలసినటువంటి వాడు ఈ ప్రశ్నలకు స్వస్తి చెప్పమన్నారు. సాక్షాత్ పరబ్రహ్మమూర్తి అయిన స్వామి రెండు ఉపదేశనాలు చేశారు మనోనియంత్రణకి. అవాయిడ్ గాసిప్ 1, ఎందుకంటే అది నీ ఎనర్జీని డ్రెయిన్ చేసి నీ టైం అండ్ స్పేస్ని అది ఆక్యుపై చేస్తుంది. నీకున్న విలువైనటువంటి ప్రాణ సమానమైన నీ కాలాన్ని అది హరించి వేస్తుంది. ఎవరో ఏదో అయిపోతే మనకేమి, పోని మనం ఎట్లా ఉన్నామన్న ప్రశ్న మనం వేసుకోవాలి. ఇక రెండవది, నెవర్ స్పీక్ ఇల్ అబౌట్ ఎనీబడీ బిహైండ్ ద పర్సన్. చూశారా, ఒక వ్యక్తి వెనక అతని గురించి ఎప్పుడూ తప్పు మాట్లాడకూడదు. మాట్లాడుతున్నామంటే మాట్లాడుతున్న మనం పిరికివాళ్ళము అని అర్థం. ధైర్యం ఉంటే, అతని క్షేమాన్ని కోరిన వాడివైతే మర్యాదగా, ఒబ్లైజింగ్గా, పొలైట్గా, అయ్యా మీరు ఇట్లా ఉన్నందువలన మీకు నష్టం కలుగుతుందేమో, ఆలోచించుకోండి, ఇట్లా ఉండకూడదు అని చెప్పాలి. ఎదురుగ్గా బాగానే ఉన్నట్లుగా ఉండి వెనక గనక అన్నట్లయితే మనస్సు నియంత్రణలో లేనట్లు లెక్క. మనస్సుకు లోబడినవాడు మనస్సుకు లొంగినవాడు చేసేటువంటి ఒక అరాచకమైనటువంటి పని కాబట్టి ఇది యోగిగా ఉండాలి అనుకునేవాడు వదిలిపెట్టవలసినవి. ముందు ఏం చేయాలో తర్వాత చూద్దాం, ఏం చేయకూడదో ముందు తెలుసుకోవాలి. కాబట్టి శరీరాన్ని కర్మనిష్టలో నిలబెట్టడం మొట్టమొదటిది. అంటే చేస్తున్న ప్రతి పని వెనక భగవంతుడున్నాడని, అది భగవంతుడికి సమర్పిస్తూ చేస్తున్నానని, భగవంతుడే గనక లేకపోయినట్లయితే నేను ఈ పని చేయగలిగేవాడిని కాదు అని ఉండాలి. రెండవది మోరల్ కాండక్ట్ను గురించినటువంటి విచారణ. ఇగో ఇప్పటిదాకా చెప్పుకున్నవన్నీ, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, సత్యమే చెప్పాలి ప్రియంగా చెప్పాలి. ఒకవేళ అసత్యం చెప్పవలసి వస్తే, దుర్వార్త చెప్పవలసి వస్తే చాలా ప్రియంగా చెప్పాలి. కష్టపడేట్లుగా చెప్పకూడదు, కష్టపెట్టేట్లుగా చెప్పకూడదు. దేనియందు తాదాత్మ్యం చెందకూడదు, ఉద్వేగం చెందకూడదు, అనుద్వేగకరం వాక్యం. ఇవన్నీ కూడా సత్ప్రమాణికమైనటువంటి మాటలు గనక మనస్సుని నియంత్రించుకోవటానికి ధ్యానము ఒక ఎత్తు అయితే మోరల్ కాండక్ట్ రెండో ఎత్తు. ధ్యానం ఆంతరంగికం, ఇవన్నీ బహిరంగం. ముందు బయట ఉన్నదాన్ని శుద్ధి చేయాలి. వంటవాడు ఏం చేస్తాడు? పాత్ర శుద్ధి చేస్తాడు. లోపల చేస్తాడా బయట చేస్తాడా? లోపలే చేస్తాడు. భాండ శుద్ధి చేయాలి, పాక శుద్ధి చేయాలి, పదార్థ శుద్ధి చేయాలి, అప్పుడు పరమాత్మకి సమర్పించాలి. అట్లాగే అంతర్ముఖుడు కావటానికి, తన లోపలికి తాను చూసుకోవటానికి, లోవెలుగుని దర్శించటానికి ప్రమాణమైనటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాలన్నింటినీ కూడా, విషయాసక్తిని తగ్గించుకుంటూ విషయవాంఛని విష్ణువాంఛగా మార్చుకోవాలి అన్నారు. ఆ విష్ణువు శివుడు కావచ్చు, భవుడు కావచ్చు, మాధవుడు కావచ్చు, ఎవడో ఒకడు కావచ్చు, పరమాత్మ కావాలి. ఆ పరమాత్మ మనకంటే మించినటువంటి ఒక పరమాద్భుత శక్తి. ఇక మూడవది ఓంకార ధ్యానం చేయాలి. ఓంకార ధ్యానము, శారీరక శ్రమ, మనోనియంత్రణ ఈ మూడు కలిపితే అది క్రియాయోగ అంతే. అదేమిటి, అది ఎలా చేయాలి, అవన్నీ తర్వాత విచారణ చేద్దాం. అయితే ఈ క్రియాయోగ చేస్తాం, బాగానే ఉంది, మనస్సును నియంత్రించుకున్నాం, రోజు ఓంకార ధ్యానం చేస్తున్నాం, ఓం అంటున్నాం, అరుస్తున్నాం, గందరగోళపడిపోతున్నాం. అకారోకార మకారయుక్తమగు ఓంకారాభిధానము అంటాడు దుర్జటి. అకారము అగ్నిబీజమై, మకారము చంద్రబీజమై, ఉకారము ఉమాబీజమై ఉన్నట్లయితే దాని పేరు ఓంకారము. అది ఓం అనేటువంటి ఆ ప్రణవ శబ్దమే మహాద్భుతమైన ఆధ్యాత్మిక భూమిక. ఓం లేకుండా సృష్టి లేదు, ప్రణవం లేకుండా శబ్దబ్రహ్మం లేదు, ప్రణవం లేకుండా వేదం లేదు, వేదాంతం లేదు, ప్రణవం లేకుండా వాక్కు లేదు, ప్రణవం లేకుండా జీవం లేదు. కనుకనే ఓం అనబడేటువంటి ఆ ప్రణవ శబ్దాన్ని నీ ఉచ్ఛ్వాస నిశ్వాసగా మార్చుకో. కనుకనే 21,600 సార్లు మనకు తెలియకుండానే జరిగేటువంటి నిత్య ప్రాణాయామానికి సంకేతంగా కనీసం 21 సార్లు ఓంకార ధ్యానం చేయమన్నారు. ఈ మాట ఎవరు చెప్పారు? సాక్షాత్ పరబ్రహ్మమూర్తి అయిన స్వామి చెప్పారు. 21 సార్లు ఓంకార ధ్యానం అంటే అరవటం కాదు, ఆ ఓం అంటూ మనతో మనం 21 సార్లు అయ్యేప్పటికీ మనతో మనం కూడి ఉండగలిగిన స్థాయికి వెళ్ళాలి. అది ఎవరి కోసమో అరిచేటువంటి అరుపు కాదు, పిలుపు కాదు. లోకలోకాంతర ప్రాణాలన్నీ నిశ్చలమయ్యేట్లుగా, నిర్మమయ్యేట్లుగా, నిరామయమయ్యేట్లుగా, ఒక నికేతనాభూమికలోకి వెళ్ళేట్లుగా ఓంకార ప్రణవ శబ్దాన్ని నాభి నుంచి ప్రారంభించి కంఠగతంతో దాన్ని ముగించాలి. ముగించినట్లయితే ఈ ఓంకార ధ్యానంలో, క్రియాయోగలో మనకు కలిగేటువంటి లాభం, 72,000 యోగనాడులు ఉత్తేజం పొందుతాయి. వాటి ఎందున్న మాలిన్యాలన్నీ సమసిపోతాయి. నాడీ శుద్ధి జరుగుతుంది, నాదశ్రవణం జరుగుతుంది. ఒక నాదం వినపడాలి. సదాశివోక్తాని సపాదలక్షలయావధానాని వసంతిలోకి నాదానుసంధాన సమాధిమేకం అన్యామహేం అన్యతమం లయానాం, శంకర భగవత్పాదులు యోగతారావళిలో. ఇదొక ప్రమాణం. మనందరి యందు పండితుడు లేడు, పామరుడు లేడు, జ్ఞాని లేడు, అజ్ఞాని లేడు. మానవ దేహాన్ని తీసుకువచ్చిన ప్రతి వాడి యందు 72,000 నాడులున్నాయి. అంతేకాదు 272,000 ఉపనాడులున్నాయి. ఇవన్నీ కూడా అక్కడక్కడ జామ్ అయిపోతే, అక్కడక్కడ కూరుకుపోతే, పేరుకుపోతే వాయుప్రసరణ ఎట్లా జరుగుతుంది? ఆ వాయుప్రసరణ ఎందుకు జరగాలంటే వాయువే మన ఆయువు. మనిషి ప్రాణం పోయింది అంటే శరీరంలో నుంచి వాయువు వెళ్ళిపోయింది అని అర్థం, అంతకంటే ఏం లేదు. ఈ శరీరం చైతన్య విలసితంగా ప్రకాశమానంగా ఉన్నది అంటే లోపల ఉన్న చిన్న నీటి బుడగ, వాయువు బుడగ, గాలి బుడగ కారణం. అది ఎక్కడ ప్రారంభమవుతున్నది? మూలాధారంలో ప్రారంభమై స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రాలు దాటి, సహస్రారాన్ని దాటి ద్వాదశాంతస్థానమైనటువంటి చంద్రకళాస్థానానికి వెళుతున్నప్పుడు మనలో పుట్టినటువంటి, మనలో ఉన్నటువంటి ఆ వేడే, ఆ వాయువే ఒక వేడిమిని, తాలిమిని, పోడిమిని సంతరించుకొని యోగాగ్నిగా మారుతున్నది. ఆ యోగాగ్ని ఎట్లా ఉన్నదంటే కట్టెయందు నిప్పు దాగినట్టు, నీటియందు నిప్పు దాగినట్లు, నువ్వు గింజలయందు నూనె దాగినట్లు, పాలయందు నెయ్యి దాగినట్లు. కనపడుతున్నాయా? పాలలో నెయ్యి కనపెట్టల్లా. నువ్వు గింజలు తీసుకుంటే దీంట్లో నూనె ఉందంటే అయితే చూపించు తాత అంటాడు ఇంట్లో ఉన్న మనవడు. వాడు నమ్మడు, అది ఎట్లా ఉంటుందో చూపించంటాడు, ప్రాసెస్ చేయాలి. కట్టే కట్టే రాపిడైనప్పుడు అగ్ని పుడుతున్నది, బడబాగ్ని పుడుతున్నది సముద్ర మధ్యంలో నుంచి, నీటి యందు నిప్పు దాగి ఉన్నది. అట్లాగే జీవుడి యందు పరమాత్మ నిక్షిప్తంగా ఉన్నాడు, గుప్తంగా ఉన్నాడు. స్వామి అన్నారు, మీ పాపాలన్నీ రాసే చిత్రగుప్తుడు ఎక్కడో ఉన్నాళ్లే పైన రాస్తున్నాడు అని అంటే, పైన ఎక్కడో ఉన్నాడు అని ఎందుకు అనుకుంటున్నావు బంగారు? నీ ఎందే చిత్రంగా, గుప్తంగా లేడా? కర్మసాక్షిగా లేడా? నీవు చేస్తున్న ప్రతి పనిని వాడు చూడటం లేదా? కాకపోతే సాక్షీభూతంగా ఉన్నాడు అంతే అన్నారు. ఇది పరమమార్మికమైనటువంటి ఒక యోగ రహస్యం. ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మని ఎరగాలి అంటే ఈ ఓంకారనాదాన్ని, ఓంకార ప్రణవ శబ్దాన్ని మనం అనుసంధానం చేసుకోవాలి. బయట ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి సంగీతం అంతా వినాలి అంటే పెద్ద కష్టపడవలసిన పని లేదు. హోరెత్తించే మైకులున్నాయి, డాల్బీ సిస్టమ్స్ ఉన్నాయి, ఇవి కాదు కావలసింది. నిస్తంద్రమంద్రమైనటువంటి కోటి వీణానాదాలు ఒక్కసారి శృతి చేసినప్పుడు వినపడి వినపడనట్లుగా నిస్వనంగా, సస్వనంగా, సుస్వరంగా, సస్వరంగా ఉన్నటువంటి ఒక అనాహతనాదాన్ని మనం సాధించుకోవాలి. అది బయట లేదు, మన ఎందున్నది. మన ఎందున్న దానిని వినాలి అంటే అదిగో మనం మన మనస్సును నియంత్రించాలి. మనస్సు అనేకమైనటువంటి ఆలోచనలతో నిండిపోయి ఉన్నప్పుడు నాదాలు వినపడవు, నినాదాలు వినపడతాయి. నినాదాలలో నుంచి వివాదాలు ఏర్పడతాయి. ఇది దుఃఖానికి కారణం, నాదం సుఖానికి కారణం, ఆనందానికి కారణం. త్యాగరాజస్వామి వంటి వారు నాదానుసంధాన యోగంలో పూర్ణ ప్రజ్ఞని సాధించుకున్నటువంటి వారు. అందుకనే త్యాగరాజస్వామి వంటి వారంతా పాడి ఏమీ తరించలే, తరించాకే పాడారు. కనుకనే కాలాతీతమైనటువంటి, సార్వకాలికమైనటువంటి ఒక ప్రజ్ఞాన భూమికలో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భావాలు ఇవాళ్టికి కూడా మనం నెమరు వేసుకుంటున్నాం. ఇదంతా క్రియాయోగంలో భాగమే. అంతేకాదు, మనస్సును నిగ్రహించుకోలేకపోతే, మన మనస్సుని మనమే అదుపులో పెట్టుకోలేకపోతే మన మనస్సుని ఇంకోటి ఎవరొస్తారు అదుపులో పెట్టడానికి? ఒకవేళ పెడతాను అంటే మన అహం అంగీకరిస్తుందా? మానవుడు మనోమయుడే, అహంకారపూరితుడే. నీ మనస్సును నేను మరమ్మత్తు చేస్తాను అనగానే ముందు మీ మనస్సును మీరు మరమ్మత్తు చేసుకోండి అనాలి. మరమ్మత్తు అలా జరగదు. భౌతికవాదంలో నుంచి యథార్థవాదం రాదు. భౌతికవాదాన్ని అనుభవిస్తూ అనుభవిస్తూ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదనుకుంటూ పదార్థ విజ్ఞానం నుంచి పరమార్థ విజ్ఞానంలోకి, పరమార్థ విజ్ఞానంలో నుంచి యథార్థ జ్ఞానానికి జీవుడు పరమోత్కృష్టమైనటువంటి ప్రస్థానాన్ని సాగించాలి. అదే యోగభూమిక.